చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తివంతుడు అయిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రభా, మీ ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభా, ఇది నా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా, ఈ ఉదయకాలం ఇట్టిగిట్టుగా ప్రభా మీ పాశానికి రావడానికి చూపించిన కృపను బట్టి, కనికరాన్ని బట్టి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు ప్రభా. ప్రభా, నన్ను కడగండి, పరిశుద్ధ పరచండి ప్రభా. ప్రభా, మీరే ప్రభా నా నోటిని కాల్చి ప్రభా. ప్రభా, మీరే ప్రభా ఇదనం ప్రభా, మీరు నా జీవితంలో చేసిన మేలు ఉపకారాలు ప్రభా, నన్ను మార్చుకున్న విధానాన్ని బట్టి ప్రభా. ప్రభా, నేను ప్రభా ఎట్టి రీతిగా ప్రభా ఇప్పుడు ఉన్నాననేది ప్రభా. ప్రభా, మీరు చేసిన ప్రభా, మీరు తీసుకొచ్చిన మార్పును బట్టి ప్రభా, నేను ప్రభా సాక్ష్యాన్ని ప్రభా నేను వీటిలందరితో పంచుకోవాలని ఆశపడుచుండగా ప్రభా. ప్రభా, మీ నామాన్ని మయంపరిచే విధంగా ప్రభా నేను మాట్లాడగలిగినట్టు మీరే సహాయం చేయమని, ఎక్కడ ప్రభా నా సొంత స్వభావం బయటికి రాకుండా ప్రభా మీ ఆత్మతో మీరే నడిపించమని, సొంత మాటలు కాదు కానీ ప్రభా మీ మాటలు దయచేయమని, మీరే మాట్లాడమని ప్రభా నన్ను తగ్గించుకుంటూ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభా నేను యేసుక్రీస్తు నామంలో అడిగి మొరపెట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. నా పేరు శ్రీకాంత్. నేను ఐటీలో అనగా సాఫ్ట్వేర్ సెక్టర్లో ఒక టాప్ ఎంఎన్సీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నేను నాన్ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి, సారీ నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఒక హైందవ కుటుంబంలో వచ్చాను, పుట్టినప్పటి నుంచి మేము హిందూసే. మా డాడీ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారండి, మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్లో విజయవాడలో ఐఆర్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. మా మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్. చిన్నప్పటి నుంచి కూడా మేము మా మమ్మీ చాలా మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచింది. అంటే హిందువుగా ఉంటున్నప్పటికీ కూడా మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే చాలా విషయాల్లో చాలా, మా డాడీ కానీ మా మమ్మీ కానీ ఏంటంటే చాలా స్కెప్టికల్గా ఉంటూ మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచుకుంటూ వచ్చారు. మాకు మేము హిందూస్ అనే కానీ పూజలు అవన్నీ మా మమ్మీ చేయటం తప్పితే మాకు ఎక్కువగా మా డాడీ కానీ మేము కానీ దేవుడిని ఎక్కువగా నమ్మటాలు కానీ ఏదో భక్తిగా ఉండాలి కానీ ఇవన్నీ మాకు తెలియదు. ఏదో పండగ వస్తే మా మమ్మీ ఏదన్నా ఆ పండగకు రిలేటెడ్గా ఏమన్నా వంటలు ఏమన్నా చేస్తే తినటం, ఆ రోజు బట్టలు ఉంటే కొత్త బట్టలు వేసుకుంటే వేసుకోవటం ఇలాగ ఉంటుంది తప్పితే మాకంత భక్తి కానీ ఇవేమి ఉండే కాదు. కానీ మా మమ్మీ కొంచెం భక్తిగా ఉండి అన్ని బాబా గారి చరిత్రలు చదవటం అలాగా చాలా హిందూ పూజలు చేయటం, అన్ని దేవుళ్ళని మొక్కటం ఇలా చాలా చేసేది. మమ్మల్ని కూడా వెళ్ళమనేది. మేము ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఆ రోజు గుడికి వెళ్ళి వచ్చేసేవాళ్ళం. అలాగా మా జీవితం నడుస్తూ ఉంది. యేసు ప్రభు అనేది కూడా మాకు దేవుడు అని చెప్పి కానీ క్రిస్టియన్స్ అనేది కానీ మాకు జనరల్ మాకు ఐడియా లేదు చిన్నప్పటి నుంచి కూడా. అయితే మేము అలా ఉంటున్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మేము క్రమశిక్షణ పెరిగినప్పటికీ నాకైతే చాలా కోపం, చిన్నప్పటి నుంచి షార్ట్ టెంపర్తో ఉండేవాడిని, చాలా అంటే చాలా ఇరిటేటెడ్గా ఉండేవాడిని, షార్ట్ టెంపర్గా ఉండేవాడిని, చాలా కోపంగా ఉండేవాడిని. అయినప్పటికీ చాలా బాగా చదివేవాడిని కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎక్కడ చుట్టాల్లో కానీ మా ఇంట్లో కానీ నాకు చాలా గౌరవంగా ఉండి నన్ను ఎవ్వరు ఏమనేవాళ్ళు కాదు. నేను ఎంత కోపంగా వచ్చి ఏమన్నా సరే అందరూ కూడా చాలా పాజిటివ్ తీసుకునేవాళ్ళు. నేను అంటే కూడా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండేవాళ్ళు, నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా, నన్ను ఎవరు ఏమనేవాళ్ళు కాదు. అలాగా నాకు కూడా చాలా అలవాటు అయిపోయి నేను ఇంకా ఆ షార్ట్ టెంపర్ కూడా అలాగే కంటిన్యూ అవుతా వచ్చింది. అది పెద్ద అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ అవుతా వచ్చింది. సో అలాగా నా జీవితం గడుస్తూ ఉన్నప్పుడు మా కుటుంబంలో మొట్టమొదటిగా మా అమ్మమ్మ గారు దేవుణ్ణి తెలుసుకున్నారండి. మా మమ్మీ వాళ్ళ అమ్మగారు. సో మా అమ్మమ్మ దేవుణ్ణి తెలుసుకున్నారు. మా అమ్మ వాళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు, గుడ్లవల్లి దగ్గర పెంజాండ్ర అనే పల్లెటూరులో ఉండేవాళ్ళు. సో మా అమ్మమ్మ తెలుసుకున్నారు. మా అమ్మమ్మ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ, మా నానమ్మ ఇద్దరు దేవుణ్ణి ఎరిగి బాప్టిజం తీసుకొని దేవుణ్ణి తెలుసుకున్నారు. సో మాకు తెలీదు, మా అమ్మ మారినప్పుడు కూడా ఎందుకు మారింది ఏంటి అనేది మాకు తెలీదు. సో మారిన తర్వాత మా మమ్మీ కూడా చాలా ఐ మీన్ అగెయిన్స్ట్గా ఉండేది మా అమ్మమ్మకి, ఉండి మా అమ్మమ్మని ఎందుకు మారరాదని ఇదని లైక్ బొట్టు తీసేయటాలు ఇవన్నీ చేసినప్పుడు మా అమ్మమ్మని మా అమ్మమ్మతో ఆర్గ్యూ చేస్తూ ఏంటని చెప్పి ఉండేది. సరే మేమైతే పట్టించుకునే వాళ్ళం కాదు, మాకైతే ఎప్పుడు మా అమ్మమ్మ ఏది అడ్డు చెప్పలేదు. సో ఆమె అయితే వెళ్ళేది చర్చికి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడన్నా సార్ మా మమ్మీ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు కానీ నేను తమ్ముడు చిన్నపిల్లలం కాబట్టి వెళ్ళి చర్చిలో ఉండేవాళ్ళం. ఈవినింగ్ సండేస్ ఈవినింగ్ మా అమ్మమ్మ వాళ్ళ చర్చి ఉండేది, చిన్న చర్చిలో ఆరాధన నడిచినప్పుడు ఆరాధనలో పాల్గొనేవాళ్ళం. అలాగా అసలు ఫస్ట్ చర్చికి వెళ్ళేవాళ్ళం కానీ మాకు అప్పుడు ఏం తెలియదు, ఏం చెప్పేవాళ్ళు ఏంటనేది మాకు తెలియదు చిన్నవాళ్ళం కాబట్టి. సో అలా గడుస్తున్నప్పుడు మా జీవితంలో చాలా సంవత్సరాలు గడిచింది. మా అమ్మమ్మ మేము స్కూల్లో ఉన్నప్పుడే మారారు, దేవుని తెలుసుకున్నారు, కానీ మేమైతే తెలుసుకోలేదు. మేము అలాగే హైందవత్వంలోనే మేము గడుపుతున్నప్పుడు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ కాలేజీలో కానీ బాగా చదివేవాడిని, అలాగ చదువుతూ ఉండి బాగా పొగరగా కూడా ఉండేవాడిని. నాకేంటని చెప్పి నేను చదివేవాడిని అని చెప్పి నేను చాలా పొగరగా ఉండేవాడిని. సో అయితే దానికి తగ్గట్టు నాకు షార్ట్ టెంపర్ కూడా అని చెప్పాను కదా, కోపంతో అలాగే జీవిస్తూ ఉండేవాడిని. ఎవరు చెప్పినా కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదైనా చేయాలనుకుంటే చేసేయాలి అలాగే ఉండేవాడిని. చదవాలనుకుంటే చదివేయాలి, చేసేయాలనుకుంటే చేసేయాలి, కావాలంటే కావాలంతే, ఇంట్లో వాళ్ళు తీసుకురావాల్సిందే. అలాగా చాలా గట్టిగా ఐ మీన్ స్ట్రాంగ్ గా ఉండేవాడిని, నాకు కావాలన్నట్టుగా నిర్మోహమాటంగా నాకు కావాలంటే కావాలన్నట్టుగా ఉండేవాడిని. అలా ఉన్నప్పుడు మాకు అసలు ఏం తెలియనప్పుడు మాకు ఇంజనీరింగ్ వచ్చాం. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత నాకు నార్త్ లో సీట్ వస్తే మా డాడీ వద్దని చెప్పి ఇక్కడే ఉండు, నీకు బైక్ కొనిస్తా అంటే ఇక్కడే ఉండిపోయాను. సో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇంటర్లో ఐఐటీలో కోచింగ్ తీసుకొని 8 ర్యాంక్ వచ్చి నాకు నార్త్ లో కాలేజ్ వచ్చింది. మా డాడీ అంత దూరం వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండి చదవకపోయినా పర్లేదు కానీ ఇక్కడే ఉండు అన్నారు. సో మా డాడీ అలా చేశారని చెప్పి నాకు ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎంసెట్ ఏంటి, నేనేంటి, నా మైండ్ సెట్ ఏంటి, నా రేంజ్ ఏంటి, నేనేంటి ఈ ఎంసెట్ లో జాయిన్ అవడం ఏంటి, ఈ కాలేజీలో చదవడం ఏంటి అని చెప్పి నేను అసలు కొన్ని రోజుల వరకు అయితే కాలేజీలోకి వెళ్ళి కూడా నేను ఆ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడే సిగ్గుపడుతూ ఉండేవాడిని. ఏంటి ఎంసెట్ కాలేజీలో నేను చదువుతున్నానని చెప్పి చాలా ఫీల్ అయిపోతా, ఇన్ఫీరియారిటీగా ఐ మీన్ ఒక రకమైన సిగ్గుగా ఫీల్ అవుతున్నట్టు ఉండేవాడిని. తర్వాత తర్వాత కలిసిపోయాను. కలిసిపోయిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత కూడా అలాగే నా కోపంగా అన్ని కంటిన్యూ అవుతూ ఉండేది. ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత కాకపోతే ఫ్రెండ్స్ బట్టి కానీ ఏదైనా కానీ నేనైతే స్టడీస్ మీద చాలా నెగ్లెక్ట్ చేశాను సార్ స్టడీస్ ని. చాలా వరకు ఐ మీన్ చదివితే చదువు లేదంటే ఇక్కడ ఉండమన్నారు కాబట్టి సరే ఇంజనీరింగ్ లో ఉందాము, టైం పాస్ చేద్దాం అని చెప్పి నేను అసలు చదివేవాడిని కాదు. సో అలా కంటిన్యూ అవుతున్నప్పుడు సెకండ్ ఇయర్ లో, ఫస్ట్ ఇయర్ లో నాకు ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఫస్ట్ ఇయర్ లో నాకు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత మా డాడీ నాతో మాట్లాడటం అనేసరి ఏం అనలేదు కానీ మాట్లాడలేదు నన్ను ఫెయిల్ అయ్యానని. సరే సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏమైందంటే సెకండ్ ఇయర్లో నాకు 2-2 సెకండ్ సెమ్లో అనుకుంటా ఉంటే మా అమ్మమ్మ నేను ఎగ్జామ్కి వెళ్ళడానికి మా అమ్మమ్మ ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి నేను ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు నాకు ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పి ప్రార్థన చేసి పంపించింది మేము వెళ్ళటానికి. అప్పటికే మా మమ్మీ కూడా మారింది. మా అమ్మమ్మ ప్రార్థన బట్టి మా మమ్మీ కూడా కుటుంబంలో సమాధానం లేకపోవటం, అందరి కోపాలు ఎక్కువటం, ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉండటం వల్ల మా మమ్మీ కూడా దేవుణ్ణి తెలుసుకొని దేవుళ్ళకి అప్పుడే స్టార్ట్ అయ్యి వస్తూ ఉంది. అయితే మా అమ్మమ్మ నాకు వరకు ప్రార్థన చేసి ఎగ్జామ్స్ పంపించినప్పుడు ఆ ఎగ్జామ్స్ లో నేను పాస్ మార్క్స్ కి అటెంప్ట్ ఇచ్చాను. అవుద్దో లేదో తెలియదు, ఒక సబ్జెక్ట్ అయితే ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ అనుకుంటే ఒక సబ్జెక్ట్ అయితే నేను ఏదో అటెంప్ట్ ఇచ్చి వచ్చాను. నాకు తెలుసు అది పాస్ అవుతాను లేదో నాకు డౌటే. ఆ రోజు ప్రిపేర్ కూడా అవ్వలేదు, ప్రిపరేషన్ అని చెప్పి ముందే రోజు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ అందరం క్రికెట్ ఆడుకుని వచ్చాం. సో నాకు తెలుసు ఆ సింబుల్ ఆ సబ్జెక్ట్ పోద్దని చెప్పి, బట్ మా అమ్మమ్మ ప్రార్థన చేసి పంపించింది. ప్రతి ఎగ్జామ్కి ముందు ప్రార్థన చేసి నన్ను పంపించింది. వెళ్ళి వచ్చిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే ఆశ్చర్యకరంగా మొత్తం అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయాను. సో అది ఫస్ట్ టైం నాకు ఆ ప్రార్థన బట్టి నేను పొందుకున్న కార్యం కానీ నన్ను నాకు తెలిసింది ప్రార్థన చేసి నిజంగా కార్యం జరిగిద్దని చెప్పి. అప్పటి నుంచి ఎప్పుడు ఎగ్జామ్స్ అయినా కూడా మా అమ్మమ్మకు ప్రేయర్ చేసేవాడిని, మా అమ్మకు ఫోన్ చేసేవాడిని, మా అమ్మమ్మ ప్రార్థన చేసి పంపించేది. సో అలాగా ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ సెమ్కి కాల్ చేసేవాడిని, ఆమె ప్రార్థన చేసేది నేను. అలాగా అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు సబ్జెక్ట్లు ఏం లేము క్వాలిఫై అయిపోయాను. సో మొత్తానికి ఇలాగా ఉండేవాడిని. అలాగున్నప్పుడు నేను అలాగే నడుస్తున్నప్పుడు కాలేజీలో కూడా చాలా రూడ్గా ఉండేవాడిని కాబట్టి కాలేజీలో లెక్చరర్స్ కూడా భయపడేవాళ్ళు. ఏమంటానికి భయపడి హెచ్ఓడికి వెళ్ళి చెప్పేవాళ్ళు. హెచ్ఓడి పిలిచి నన్ను అడిగేవాడు. ఎలా అయిపోయిందంటే కాలేజీలో ఏ గొడవ జరిగినా కూడా నన్నే పిలిచాడు హెచ్ఓడి. పిలిచి నువ్వే కదా దీనికి రీజన్ అది అని చెప్పి అడిగే రేంజ్కి వెళ్ళిపోయాను అనమాట. అక్కడ కాలేజీలో అంత వరస్ట్ రేంజ్ అనుకోవాలి. అలా వెళ్ళిపోయాను. అసలు ఏ గొడవ జరిగిన నన్ను పిలిచి అడిగాడు, నేనా నాకు తెలియదు అనేవాడిని. సో అలాగా అయిపోయి ఎంతో రూడ్గా నా రూడ్నెస్ అసలు తగ్గేవాడిని కాదు. నేను అలా వెళ్ళిపోయినప్పుడు నేను చాలాసార్లు డీటెయిన్ అయిపోవాలి కానీ నాకు సబ్జెక్టులు ఉండే కాదు నన్ను డీటెయిన్ చేయడానికి. నేను అన్ని కూడా పాస్ అవుతా, పర్సంటేజ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాడిని. సో దాన్ని బట్టి వాళ్ళు నన్ను ఏం చేయలేక అలాగే కంటిన్యూ చేయాల్సి వచ్చేది. అయితే ఒకసారి అయితే పూర్తిగా డీటెయిన్ అయిపోతాం అనుకున్నాను. అప్పుడు ప్రేయర్ చేసుకున్నాను నేను. మా అమ్మమ్మని అడిగినప్పుడు, మా అమ్మమ్మ కూడా ప్రార్థన చేసినప్పుడు డీటెయిన్ అవ్వకుండా ఒక గొడవ జరిగింది, ఆ గొడవ విషయంలో డీటెయిన్ అయిపోతాను అన్నారు. కానీ డీటెయిన్ అవ్వకుండా ప్రభు సహాయం చేశారు. తర్వాత ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్తానే దేవుడిని అలా అలా తెలుసుకుంటే లైట్గా దేవుడిలో ఉంటే ఏదో ప్రభు అంటే చేస్తే కార్యాలు జరుగుతాయి అని తెలుసు. కానీ యేసు ప్రభు మీద పూర్తి అవగాహన లేదు. ఎందుకంటే చర్చికి కూడా మా మమ్మీ వెళ్తే మా మమ్మీని బయట చర్చి దగ్గర నేనే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేవాడిని. డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ అయిపోయిన తర్వాత వెళ్ళి తీసుకొచ్చేవాడిని. సో అలాగా చర్చికి వెళ్తామంటే బయట వరకు వెళ్ళొచ్చేవాడిని. సో నాకు తెలియదు. అలాగే ఇంజనీరింగ్ అయిపోయి వచ్చింది. ఇంజనీరింగ్ అయిపోయి వచ్చేటప్పటికి నాకు ఇంజనీరింగ్ నేను క్వాలిఫై పాస్ అయిపోయాను. నాకు 60% వస్తే చాలు ప్రభు అని అనుకున్నాను. అనుకుని ప్రార్థన చేసినప్పుడు 60% వచ్చింది. అంటే ప్రేయర్ అయితే చేశాడు. ప్రేయర్ అంటే కూడా గొప్ప ప్రేయర్ కాదు. ప్రభు నాకు ఇది వస్తే చాలు అలా అనుకోవటం అంతే అనుకున్నాను. నాకు 60% వస్తే చాలు అనుకుంటే ప్రభు 60.4 నా పర్సంటేజ్, 60.4% నాకు ఇచ్చాను. అయిపోయిన తర్వాత నాకు ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. నా పర్సంటేజ్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మా బాబాయ్ వాళ్ళు జాబ్ ఇప్పిస్తానంటే, సో వాళ్ళకి తెలిసిన జాబ్లో పెడతారని చెప్పి నేను కాలేజీలో ఏంటంటే ప్లేస్మెంట్స్ వచ్చినప్పటికీ నాకున్న పొగర యాటిట్యూడ్తో ఎవడెళ్తాడు నేను వెళ్ళనని చెప్పి, సో నేను ఆ జాబ్కి కూడా అటెంప్ట్ ఇవ్వలేదు. ఒక్క ఎంఎన్సీ కంపెనీస్ వచ్చిన దానికి కూడా నేను అటెంప్ట్ ఇవ్వలేదు. చాలా మంది కాపీ కొట్టుకొని మా ఎగ్జామ్ మా కాలేజీలో రాసి జాబ్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, పక్క పక్కన రిటర్న్ టెస్ట్ కాపీ కొట్టుకొని. సో అయినా కూడా నేనేంటి వెళ్ళి అక్కడ ఎగ్జామ్కి అటెంప్ట్ కూడా ఇవ్వకుండా బయట తిరిగి వచ్చాను. సో అయితే నాకేముంది మా బాబాయ్ లేదో దాంట్లో పెడతారులే అని చెప్పి, సర్లే అని చెప్పి అయిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళు పెడతారని చెప్పి హైదరాబాద్ వస్తే, నాది 2014లో నేను పాస్డ్ అవుట్. సో మేలో వచ్చాను హైదరాబాద్. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అయినప్పటికీ మా బాబాయ్ వాళ్ళు 2-3 మంత్స్ అయిపోయింది. మా బాబాయ్ వాళ్ళేమో అప్పుడు బైరిఫికేషన్ జరిగింది. సో మా బాబాయ్ వాళ్ళు కూడా ప్రాజెక్ట్స్ ఆగిపోయి వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అది స్టార్ట్ అవ్వలేదు. సో నేను అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయాను. నాకు జాబ్ రావట్లేదు. వాళ్ళకి తెలిసిన చోటుకు వెళ్తేనేమో అది చెప్తున్నారు. నేను కోర్స్ చాలు, ఏ కోర్సు కూడా చేయలేదు. అలాంటి టైంలో మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవారు, అతను క్రిస్టియనే. సో అతను ఆ 4-5 మంత్స్లో ఎవ్రీడే మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ, మధ్యాహ్నం ఒక ఇంటర్వ్యూ, సాయంత్రం ఇంటర్వ్యూ, ఇలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండేవాడు. తను కోర్స్ జాయిన్ అయ్యాడు. అన్ని తను జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే, ఇద్దరం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, హెచ్సిఎల్ ఇంటర్వ్యూ. సో హెచ్సిఎల్ ఇంటర్వ్యూ హైదరాబాద్లో వెళ్ళినప్పుడు తనది ఫస్ట్ టైం రిటర్న్ అయింది. అన్ని ఎగ్జామ్స్ అన్ని 75 ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. నువ్వు సిల్వర్ జూబ్లీ చేస్తావు, సెంచరీ కూడా కొడతావు అని మేము కామెంట్ చేస్తూ ఉండాలని, టీచ్ చేస్తూ ఉండాలని. సో అయితే తనది ఫస్ట్ టైం ఇంటర్వ్యూ రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ అయింది. రిటర్న్ ఈజ్ ద ఫస్ట్ టెస్ట్. ఫస్ట్ టెస్ట్ రిటర్న్ మన సాఫ్ట్వేర్ ప్రాసెస్లో ఫస్ట్ రిటర్న్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. టెక్నికల్ హెచ్ఆర్ ఇలా డిస్కషన్స్ 3-4 రౌండ్స్ ఉంటాయి. సో అయితే ఫస్ట్ టైం తన రిటర్న్ అయింది. నేను కొంచెం బాగానే చదువుతాను, కొంచెం నాకు కమ్యూనికేషన్ కూడా ఉంది కాబట్టి నేను ఫస్ట్ టైమే రిటర్న్ కంప్లీట్ అయిపోయాను. నాకు ఫస్ట్ ఎగ్జామ్ నేను రిటర్న్ కంప్లీట్ చేశాను. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత చాలా చిన్న క్వశ్చన్ అడిగాడు, నేను చెప్పలేకపోయాను. చాలా చిన్న క్వశ్చన్, ఆయన నన్ను ఇంటర్వ్యూ కూడా తెలియకుండా ఎలా వస్తారు మీరు అంటే ఏదో వచ్చేస్తారని అన్న 2-3 మాటలు అన్నాడు. సరే నేను ఫీల్ అయ్యి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ కూడా బయటకు వచ్చాడు. వాడు కొంచెం చదవడు, కొంచెం నాకంటే కొంచెం నాలెడ్జ్ వైజ్గా కూడా తక్కువే అని మేము కాలేజీలో అనేవాళ్ళం, టీచ్ చేస్తుండేవాళ్ళం. సో అయితే తను వచ్చి ఈ క్వశ్చన్ అడిగాడంటే, ఈ క్వశ్చన్ ఏముంది, ఇది ఆన్సర్ అని చెప్పాడు. చెప్తే నీకెలా తెలుసు అంటే నాకు తెలుసు అంటున్నాడు. ఏంటంటే తను నాకు రీజన్ చెప్పలేదు కానీ తన డిఫరెన్స్ ఏంటంటే తనకి నాకు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత తన కోర్స్ జాయిన్ అయ్యి నేను జాయిన్ అవ్వలేదు. సరే అని చెప్పి నేను కోర్స్ జాయిన్ అయ్యాను. నేను కోర్స్ జాయిన్ అయ్యాను, మా బాబాయల మీద డిపెండ్ అవ్వడం కాదు కానీ ఇంకా నేను కోర్స్ జాయిన్ అయ్యాను. కోర్స్ జాయిన్ అయితే కోర్స్ జాయిన్ అయిన తర్వాత మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఒక 1 వీక్ వెళ్ళినట్టున్నాను. మా తమ్ముడు కాలేజ్ నుంచి వస్తుంటే కార్లో వస్తుంటే తనకి యాక్సిడెంట్ అయింది, తనకి మేజర్ ఇంజరీ అయింది. సో మా మమ్మీ వాళ్ళు ఫోన్ చేశారు. నేనేమో బండి మీద నుంచి పడిపోయారు, చిన్న దెబ్బలు తగిలినాయి అనుకుంటున్నాను. తీరా చూస్తే మా మమ్మీ ఏమో ఏడుస్తే చెప్తున్నా నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు చెప్పారు, ఇలా మేజర్ యాక్సిడెంట్, హైదరాబాద్ తీసుకొస్తున్నారు, విజయవాడ నుంచి ఆపరేషన్ చేయాలంటున్నారు అని చెప్పి సర్జరీ చేయాలంటున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత తను అసలు జ్వరం వచ్చి ఇంజెక్షన్కే భయపడతా ఉంటాడు. అలాంటిది తనకు అసలు నెక్ ఇంజరీ అని చెప్పి సర్జరీ చేయాలని చెప్పి అలాగా స్ట్రెచర్ మీద తీసుకొస్తున్నప్పుడు చూసి చాలా అంటే చాలా బాధపడతా, నేను చాలా భయపడతా ఉన్నాము, చాలా డిస్టర్బ్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఇంకా కోర్స్ డిస్కంటిన్యూ చేశాను. అయితే హాస్పిటల్లో ఉన్నాం, తర్వాత సర్జరీ అన్నారు. సర్జరీ అన్నప్పుడు భయం వేస్తుంది. మళ్ళీ సర్జరీ అప్పుడు జనరల్గా మనకి యాక్సెప్టెన్స్ తీసుకుంటారు కదా పేరెంట్స్ది, నామినీస్ది. సో వాళ్ళది యాక్సెప్టెన్స్ తీసుకున్నప్పుడు ఏమైద్దో మేము చెప్పలేమని చెప్పి ముందు రోజు యాక్సెప్టెన్స్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఇంకా మాలో భయం స్టార్ట్ అయిపోయింది, ఏమైద్దో అని చెప్పి. ఒకవేళ ఆపరేషన్ సక్సీడ్ అవ్వకపోతే తను కదలలేకపోతాడు జీవితం అంతా అని చెప్పి, ఎందుకంటే నెక్ ఇంజరీ స్పైన్ కాబట్టి చేసేది సో ఇష్యూ అవుతుందని చెప్పారు. అయితే అది మా మమ్మీ అప్పుడప్పుడే దేవుళ్ళు ఎదుగుతుంది కాబట్టి మా మమ్మీ కూడా చర్చిలో అందరితో అన్నిట్లో యాక్టివ్గా ఉంటే చర్చిలో పార్టిసిపేషన్ అయితే ఉండేది కానీ ప్రతి ప్రేయర్కి వెళ్తా మిస్ అవ్వకుండా ఉండేది. మా ఇంట్లో ఉన్న ఒక ఆచారం అనుకోవాలో లేదంటే అలవాటు అనుకోవాలో తెలియదు కానీ మా మమ్మీ వచ్చి అన్నం పెట్టే వరకు మేము ఎవరూ తిన్నాం. మా డాడీతో సహా మేము ముగ్గురం కూడా మా మమ్మీ అక్కడికి వెళ్ళి మా మమ్మీ అన్నం పెట్టాలి. నాకైతే ప్రత్యేకంగా నాకు తినిపించాలి వచ్చి. మా మమ్మీ చర్చికి వెళ్ళినా కూడా చర్చి టైం అయిపోయిన తర్వాత స్పీడ్గా మేము తినే టైంకి వచ్చేసి మాకు అన్నం తినిపించాలి. తినిపించకపోతే ఆ రోజు మేము అన్నం తినం, మాకు కోపం వస్తుంది టైంకి, ఆకలి వేసినప్పుడు మా మమ్మీ ఉండి తినిపించకపోతే అరుస్తాము తినం ఇంకా. అది ఒక రకంగా చెప్పాలంటే కోపంగా అరిసే వాళ్ళం. అలా డిస్టర్బెన్స్ ఉండేది, అంత ఐ మీన్ ఈగోయిస్టిక్ ఉండేవాళ్ళం మేము, ఇంట్లోనే ఈగోయిస్టిక్ ఉండేవాళ్ళం అలాగా. సో మాకు కావాల్సింది చేయాలి, మాకు టైం టైం అయిపోవాలి, మాకు వచ్చి పెట్టాలి, మేము తింటాం అన్నప్పుడు ఆమె ఉండాలి, ఆమె తినిపించాలి లేదా ఆమె పెట్టాలి అని చెప్పి మేము ఉండేవాళ్ళం. మా మమ్మీని కూడా చాలా ఇష్టిస్తుండేవాళ్ళం చర్చికి వెళ్తుంటే. మా మమ్మీ ఏ విధంగా అయితే మా అమ్మమ్మకి అగెన్స్ట్ ఉందో, మేము మా మమ్మీకి ఆ విధంగా ముగ్గురు అగెన్స్ట్ ఉండేవాళ్ళం. మా డాడీ ఇంకా మా మమ్మీకి సపోర్ట్ చేసేవాళ్ళు. మేము నేను మా తమ్ముడే చాలా అగెన్స్ట్ ఉండేవాళ్ళం. చర్చికి వెళ్ళొస్తే మాకు కోపం వచ్చేసేది, మాకు ఇష్టం ఉండేది కాదు. సో అలా చేసేవాళ్ళం. చేసేటప్పుడు మా మమ్మీ మా కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది, అయినప్పటికీ చర్చి మానేది కాదు మా మమ్మీ. అయితే చర్చిలో వాళ్ళందరూ కూడా పాస్టర్ గారు అందరూ ఫోన్ చేస్తే అందరూ ప్రార్థన చేశారు తమ్ముడు కొరకు. అమ్మమ్మ అయితే అక్కడే ఉండి ఆ బెడ్ పక్కనే మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేది. మేము అప్పటికీ దేవుని పెద్దగా తెలుసుకోలేదు కానీ సరే నమ్మేవాళ్ళం, కార్యాలు చూశాను కాబట్టి నేను నమ్మేవాడిని. సో అలాగున్నప్పుడు తమ్ముడికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళినప్పుడు మా ముందు రోజు నుంచి మాకు భయం ఉంది కదా, ఆ రోజు ఇంకా ఏడుపు వచ్చేసి భయం వేస్తుంటే అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా తమ్ముడు సేఫ్గా బయటకు వస్తే నేను నీకు నమ్మకంగా ఉంటాను, నా లైక్ పాప స్వభావాన్ని విడిచేసి నా వ్యక్తిగత శరీర బలహీనతలు కానీ ఏవైనా కానీ నేను అన్ని మీ నామంలో వదిలేసి నేను మీకు నమ్మకంగా ఉంటానని చెప్పి నేను మనసులో అనుకుని ప్రార్థన చేసుకొని నేను బయట ఉన్నాను. అలాగే తమ్ముడు ఆపరేషన్ అయింది, బయటకు వచ్చాడు, సేఫ్గా వచ్చాడు, అంతా నార్మల్గా వచ్చాడు. సో అయిపోయిన తర్వాత అప్పటి నుంచి దేవుడికి నమ్ముకున్నాను. నమ్ముకున్న తర్వాత చాలా రోజులు నేను కోర్స్ అయినాయని చెప్పాను కదా, కోర్స్ కూడా చేయకుండా హైదరాబాద్ నుంచి వచ్చేసి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటే ఇక్కడే ఉంటుండే మా ఇంట్లో కానీ విజయవాడలో కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఉంటా ఉండేవాళ్ళం. ఉంటూ ఉన్న తర్వాత నాకు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను ఆ కోర్ జాబ్ విషయమై, ఆ కోర్స్ కంటిన్యూ చేద్దామని చెప్పి. వెళ్ళిన తర్వాత నాకు ఇంట్లో నుంచి మా ఫ్రెండ్ టీసీఎస్కి అప్లై చేయమని చెప్పాడు. అప్లై చేయమంటే అది మనకి వచ్చేనా పెట్టేనా, ఒక ఎగ్జాక్ట్ మాట చెప్పాలంటే పులిహారలో మనకు వచ్చేనా పెట్టేనా అని చెప్పి తమ్ముడికి ఇదే మాట అన్నాను, ఏమైనా తప్పుకుంటే క్షమించండి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మేము అన్నది యాజ్ ఇట్ ఈస్ చెప్పాలని చెప్తున్నాను, ఇలా అప్లై చేసే ముందు చెప్పి సరే అప్లై చేద్దాంలే వస్తే వచ్చింది లేదంటే లేదు, అప్లై చేయడానికి ఏం పోయింది ఫ్రీయే కదా అని చెప్పి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు కాల్ లెటర్ కాల్ వచ్చింది. సో ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. సో ఇంటర్వ్యూ కాల్ లెటర్ వస్తే ఫస్ట్ రిటర్న్ రాలి, రిటర్న్ ప్రార్థన చేసుకున్నాను వెళ్ళి పాస్టర్ గారితో కూడా హైదరాబాద్ చర్చిలో కూడా ప్రేయర్ చేయించుకొని. నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వర్క్ అయిపోద్ది నాకు, ఈసారికి జాబ్ వచ్చేసింది అన్న విశ్వాసం తెలియ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి ప్రిపేర్ కూడా అవ్వలేదు ఎక్కువ. వెళ్ళిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అయిపోయింది, రిటర్న్ ఎగ్జామ్ రాయంగానే నాకు క్లారిటీ వచ్చింది, నేను మా మమ్మీకి చెప్పాను అయిపోతుందని. అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏమో ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని మార్నింగ్ వెళ్ళిన వాళ్ళందరికీ తలతో క్వశ్చన్లు అడిగి పంపించేస్తున్నారు, ఏది పడితే అది అడుగుతున్నారు. మేము కాలేజ్ స్టూడెంట్స్ అవి అడగరు, బట్ స్టిల్ అవి అడిగి చెప్పకపోతే ఒక్క క్వశ్చన్కి ఆ చెప్పని వాళ్ళని కూడా పంపించేస్తున్నారని చెప్పి మేము విన్నాం. విని ప్రభువా మధ్యాహ్నం అయితే బాగుండు, లంచెస్ ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ క్వశ్చన్లు అడుగుతారు, తేలిగ్గా తీసుకుంటారని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. సరే మనసులో అనుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభు నన్ను నాకు మధ్యాహ్నం లంచ్ తర్వాత పిలిచాడు. లంచ్ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా ఆశ్చర్యకరంగా ఏంటంటే నేను అన్ని బట్టి కొట్టేసేలేను, నేను కొంచెం బాగా చదువుతాను కాబట్టి, కొంచెం చదివేవాడిని కాబట్టి, కొంచెం దేవుడు జ్ఞానం ఇచ్చారు కాబట్టి నేనేం చేసేవాడిని అంటే మొత్తం ప్రోగ్రామ్స్ రాయాలి సాఫ్ట్వేర్లో, ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మొత్తం ఏ టు జెడ్ బుక్ పట్టుకొని లైన్ టు లైన్ ఆఖరికి ప్రోగ్రామ్స్ లో బ్రాకెట్స్ ఫుల్ స్టాప్ కాలమ్స్ అవి పెడతా సెమీ కాలమ్స్ అవి యూస్ చేస్తాం, అవి కూడా బట్టి కొట్టేసేవాడిని ఏ లైన్లో ఏంటని చెప్పి. అంత పర్ఫెక్ట్ గా బట్టి కొట్టగలను అది అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోగలను బట్టి కొట్టగలను కానీ అర్థం చేసుకోవటం నాకు అవసరం లేదు, బట్టి కొట్టేసాను అర్థం కాకపోతే. అలా బట్టి కొట్టేసేలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, నేను చెప్తూనే ఉన్నాను. 1 hour ఇంటర్వ్యూ అయింది, నేను ఎలా చెప్పాను ఏంటో నాకైతే తెలియదు కానీ ప్రభు కృపను బట్టి ఇంటర్వ్యూలో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయటానికి దేవుని కృప చూపించి ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత మేనేజర్ రౌండ్ లో కూడా ఫస్ట్ నేను అతను క్వశ్చన్ అడిగితే మీకు ఫన్నీగా అనిపించవచ్చు, ఏం చెప్పాలో తెలియక నేను నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే మళ్ళీ సి కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ అంటే క్వశ్చన్స్ అడుగుతాను ఇంగ్లీష్ అని చెప్పాను. ఆయన తెలుగు ఏంటి, ఆయన నన్ను ఏం చేశాడు, ఇంగ్లీష్ అసలు ఎక్కడ పుట్టింది, ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటన్నాడు. సరే దొరికిపోయామని చెప్పి నేనేం చేశాను, ఇంకా మనతో ఆవదని చెప్పి అంటే ఇంగ్లీష్ అది అని చెప్పుకుంటూ వస్తున్నాం కానీ ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. నాకు తెలియదు ఆయన ఏదో నేను అలా స్టోరీ అలాగా ట్విస్ట్ చేస్తూ ఉన్నాను ఇంగ్లీష్ గురించి ఏదో, బట్ యాక్సెప్ట్ చేయలేదు. చేయిపోయినప్పటికీ ఆ తర్వాత సిచ్యువేషన్ ఒకటి ఇచ్చి ఇలాగ ఏం చేస్తావు ఈ సిచ్యువేషన్ లో అది ఇది అన్నప్పుడు నేను దేవుడు కృప చూపించాడు అక్కడ నేను తనకి ఇంప్రెస్ చేయగలిగాను. సో మేనేజర్ రౌండ్ అయిపోయింది, హెచ్ఆర్ కూడా అయిపోయింది, జాబ్ వచ్చేసింది. యాక్చువల్లీ టీసీఎస్ లో 1 ఇయర్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది జాబ్ వచ్చిన తర్వాత, బట్ దేవుని కృపను బట్టి నాకేంటంటే 1 వీక్ లో జాయిన్ అవ్వాలని చెప్పి మాకు ఇంటర్వ్యూ అప్పుడే మా దగ్గర యాక్సెప్టెన్స్ లెటర్స్ తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత కూడా 1 వీక్ లో నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది, 1 వీక్ లో నాకు జాబ్ కూడా వచ్చేసింది. అహ్మదాబాద్ లో నేను ట్రైనింగ్ చేశాను, తర్వాత కొచ్చిలో నా పోస్టింగ్ ఇచ్చారు. కొచ్చిలో ఉన్నప్పుడు కూడా నేను అక్కడ ఉండలేనప్పుడు ప్రార్థన చేశారు మా సంఘం కానీ మా పాస్టర్ గారు కానీ లైక్ మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా మమ్మీ కానీ అందరం ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు. 1 మంత్ లోపే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ తీసుకొని హైదరాబాద్ వచ్చాను. వచ్చేసిన తర్వాత నేను అలా జాబ్ కంటిన్యూ చేసుకుంటా ఉన్నప్పుడు నేను అలా కంటిన్యూ చేస్తున్నాను. ఈ జాబ్ రావడానికి కూడా కారణం ఏంటంటే దేవుడి మీద దేవుడికి ప్రార్థన చేస్తున్నాను నేను. సో ప్రభు నాకు ఇది ఇవ్వు నీకు నమ్మకంగా ఉంటానని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు టీసీఎస్ లో జాబ్ ఇచ్చాడు. కాబట్టి నేను దానికి నమ్మకంగా ఉండాలని చెప్పి దేవుడు నేను ఎటువంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసేవాడిని కాదు, ఏమి పూజ చేసిన తింటాలు కానీ ఇలాంటివి ఏమి ఉండే కాదు. దేవుడికి నమ్మకంగా ఉండాలని చెప్పి నాకు తెలిసిన నమ్మకంగా ఉండటం ఏంటంటే ఆదివారం చర్చికి వెళ్తాం, ఇదే నాకు తెలిసిన నమ్మకంగా ఉంటాం అప్పట్లో. అయితే నేను అలా చర్చికి వెళ్తా, 5 డేస్ వర్క్ చేసుకుని హైదరాబాద్ లో వీకెండ్ వచ్చేసేవాడిని, విజయవాడ వచ్చేసి విజయవాడలో చర్చికి వెళ్ళేవాడిని. ఎవ్రీ వీకెండ్ వచ్చేసేవాడిని, ఫ్రైడే నైట్ వచ్చేసి అక్కడ ఫుడ్ నేను తినలే, ఇంట్లో ఫుడ్ అలవాటు కాబట్టి అక్కడ ఫుడ్ తినలేక నేను ఎవ్రీ వీక్ వచ్చేసి ఇంట్లో నుండి నేనేదో అక్కడ ఏదో చాలా గొప్పగా ఏదో చేసేసి వచ్చాను అన్నట్టు మా మమ్మీ వచ్చిన దగ్గర నుంచి నా కోసం అవి ఇవి చేసి రెడీ ఉంచేది. ఆ ఫ్రైడే నైట్ బయలుదేరి వచ్చి సాటర్డే ఫుల్ గా రెస్ట్ తీసుకొని సండే చర్చికి వెళ్ళి సండే నైట్ వెళ్ళటానికి నేను వెళ్ళనని చెప్పి కూర్చున్నాను. రేపు వెళ్తా సెలవు పెడతా అని అది మా మమ్మీ అలాగే పంపించేది. దాని గురించి మా మమ్మీకి నాకు ఎప్పుడు గొడవ అవుతా ఉండేది, మళ్ళీ ప్రార్థన చేసి నన్ను పంపిస్తూ ఉండేది. సో అలాగే వెళ్ళేవాడిని, అలా నడుస్తూ ఉంది జీవితం. అలా నడుస్తూ ఉన్నప్పుడు నాకేంటంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ లో ఇంజనీరింగ్ లో మొత్తం నేను కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి చేయలేకపోయేవాడిని, నాకు అర్థమయ్యేది కదా అక్కడ టెక్నికల్ గా ఏమైనా చేయాలన్నా కూడా. అలాంటి సమయంలో నాకు ప్రభువుని ఒకటే వాక్యం పట్టుకొని నేను ప్రార్థన చేసేవాడిని. యాకోబు 1:5 ఉంటుంది మనకి, ఎవడైనాను జ్ఞానం కొద్దుగా ఉన్నాడు ఆయన అడగవలను, ఆయన ఎవరిని గద్దెంపక అడిగిన ప్రతి అడిగిన వాడికి ధారాళంగా దయచేయని చెప్పి ఉంటుంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాయా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడైతే అతనికి అనుగ్రహింపబడను, ఆయన ఎవరిని గద్దెంపక అందరికి ధారాళంగా దయచేవాడు. అది పట్టుకుని ప్రభువు నాకు జ్ఞానాన్ని దయచే, జ్ఞానాన్ని దయచే, జ్ఞానాన్ని దయచే అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు నాకు నిజంగానే ఒక కంపెనీ, నేను కంపెనీ మారాను, ఇన్ఫోసిస్ లో జాయిన్ అయ్యాను ప్రభు నిజంగా నాకు జ్ఞానాన్ని దయచేసాడు. అది ప్రభు ఆత్మీయ జ్ఞానం గురించి మాట్లాడాడు కానీ నా అండర్స్టాండింగ్ తో నేను ఇలా తీసుకొని ప్రార్థన చేసేవాడిని. ప్రభు నిజంగానే నా లైక్ తెలియనితనాన్ని బట్టి కానీ నా అవగాహన లేకపోతనాన్ని బట్టి కానీ ప్రభు నిజంగానే ప్రభు చూపించిన అమాయకత్వాన్ని బట్టి కానీ ప్రభు చూపించి ప్రభు నాకు ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చి నన్ను కమాండింగ్ పొజిషన్ లో నేను ఏదైతే కోరుకున్నాను అందులో పెట్టాడు. సరే వచ్చాను, అన్నిట్లోకి వచ్చాను, ప్రభు నాకు ఇచ్చాడు కాబట్టి ఆయనకు నమ్మకంగా ఉండాలని ఇప్పుడు ఇంకో రోజు పెంచి శని ఆదివారం దేవుడి పనిలో ఉండేవాడి. శని ఆదివారం ఏంటంటే సబ్ సెంటర్ మొత్తం ఆ పనులన్నీ మేమే చూసుకున్నాము. శనివారం నైట్ వెళ్ళిపోయేవాడిని, ఈవినింగ్ ఫాస్టింగ్ ఉండేవాడిని కాదు కానీ ఈవినింగ్ ప్రేయర్కి వెళ్ళేవాడిని. నైట్ కూడా ఆల్ నైట్ ప్రేయర్ చేసేవాళ్ళం యూత్ అంతా కలిసి, అందరం ఒక ప్రేయర్ హాల్లో ఉండి అక్కడ పాస్టర్ గారి ఇంట్లో పైన ప్రేయర్ హాల్లో ఉండి అందరం కలిసి నైట్ అంతా ప్రేయర్ చేసి తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ చర్చికి వెళ్ళిపోయి తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ చర్చిలో అంతా రెడీ చేయడం, స్టేజ్ ఎక్కడం తప్పితే అన్ని పనులు చేసేవాళ్ళం, అన్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు, అన్ని చేస్తూ ఉండేవాళ్ళు. అలా దేవుడి పనిలో చేస్తున్నామని సంతోషపడతా ఉండేవాళ్ళు, దేవుడి పని చేస్తున్నామని చెప్పి అలా ఉండేవాళ్ళు. ఆ స్టేజ్లు ఇవన్నీ కూడా ఎక్కాలనేది ఎప్పుడు ఆశ లేదు, అలా ఉండేవాడిని కాదు. నేను నాకు బైబిల్ చదవను కాబట్టి ఆ తర్వాత రక్షణ పొందుకోవాలని చెప్పి నాకు ఒకరు చెప్పినప్పుడు ఆ రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలంటే నీ హృదయం విరగ్గొట్టబడాలి, నువ్వు ప్రభు కొరకు బాధపడుతూ ఉండాలి, ప్రభు ప్రభు కన్నీటితో నీ పాదాలను కడగాలి, ఇలా చెప్పేవాళ్ళు. ఇవన్నీ ప్రాక్టికల్ గా ఎలా వర్కౌట్ నాకు మామూలుగానే ఏడుపు రాదని చెప్పి నేను అనుకుంటే వాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఏడుస్తూ ఉండవు చుట్టుపక్కల చూస్తే. ప్రేయర్ స్టార్ట్ చేయగానే ఒకళ్ళైతే పెద్ద పెద్ద అసలు ఎవరు చనిపోయినప్పుడు ఏడిచినట్టు గట్టిగా ఏడుస్తూ ఉండేవాళ్ళు. నాకేం ఏడుపు వచ్చేది కాదు, నాకు చాలా లోపల భయం అనిపించేది, నాకు ఏడుపు రావట్లేదు, ఏం రావట్లేదు ఏంటని చెప్పి. ఇలా అయితే నేను రక్షణ ఇప్పుడు పొందుకుంటాను. చాలా డిసప్పాయింట్ ఒకనొక టైంలో అయితే నేను కళ్ళు నలుపుకొని ఏడవటానికి ట్రై చేసేవాడిని, ఫస్ట్ ఏడుపు వస్తే కానీ తర్వాత రక్షణ రాదని చెప్పి. ఆ సిల్లీగా అనిపించవచ్చు బట్ నాకు అప్పుడు అవగాహన లేదు కాబట్టి నేను అలా చేసేవాడిని. అయితే అప్పుడు నాతో ఒక అన్న నన్ను నడిపించిన అన్న, ఒక అన్న చెప్పాడు ప్రభు హృదయాన్ని చూస్తాడు కానీ నువ్వు ఏడ్చి ఏడుపుని చూడ్డు, ఏడిపోయి చూస్తే అందరూ ఏడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు చర్చిలో, వాళ్ళందరూ పరలోకం వెళ్ళాలి, అలా ఉండదు, ఆ ఏడుపు నువ్వు ఎంతసేపు ఏడ్చావు ఎంత గట్టి ఏడ్చావు అని చూడ్డని చెప్పి చెప్పినప్పుడు నాకు అర్థమైంది. తర్వాత నేను కొంచెం అప్పుడు బలపడ్డాను, దేవుళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, అవి ఏడవటం గురించి ట్రై చేయడం ఆపేసి ప్రభు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత ఒక అన్న చెప్పారు, ప్రభు అనేక రీతిలుగా మాట్లాడతారని చెప్పినప్పుడు, ఇలా మాట్లాడతారు ఇలా మాట్లాడతారని చెప్పి చెప్పినప్పుడు సరే నాకు అర్థమైంది, అవగాహన వచ్చింది ప్రభు ఎలా మాట్లాడతారని. సో తర్వాత నేను ఒక యూత్ రిట్రీట్ లో 2018 అక్టోబర్ లో నేను యూత్ రిట్రీట్ జరిగినప్పుడు, యూత్ రిట్రీట్ జరిగినప్పుడు చెన్నైలో యూత్ రిట్రీట్ కి వెళ్ళాను. ఆ యూత్ రిట్రీట్ లో ప్రభు నాతో మాట్లాడారు. సో మాట్లాడింది కొలస్సీలోంచి, కొలస్సీ 1:13 నుంచి ప్రభు నాతో మాట్లాడారు. 13:14 నుంచి ఏమని మాట్లాడారంటే, కొలస్సీ 1:13, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. సరే, రక్షణ వాగ్దానం వచ్చింది, ప్రభు మాట్లాడేలాగని చెప్పి నేను వెళ్ళి మా పాస్టర్ గారికి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి చూపిస్తే, అంకుల్కి వాళ్ళందరికి చూపిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, సరే వచ్చింది కన్ఫర్మ్ చేసుకో అంటున్నారు. ప్రభువుని మళ్ళీ అడుగు ఇది రక్షణ వాగ్దానమేనా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకో అంటే, నేనే అంటున్నాడు నాకు తెలియదు ప్రభు మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు, మనం ఎప్పుడైనా మాట్లాడతాడు. నేనేంటి ఎక్కడో ప్రభు ఒకసారి మాట్లాడటం ఎక్కువ, వీళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ మాట్లాడబోతే రక్షణ లేదంటారు, అమ్మో ఇది మళ్ళీ కన్ఫర్మేషన్ అంటే కష్టం అని చెప్పి నాకు క్లారిటీ ఉంది, మళ్ళీ ఎందుకు కన్ఫర్మేషన్, మళ్ళీ అది అవిశ్వాసం అవుతుందిగా అంటున్నాను నేను. అంటే వాళ్ళేమో లేదు అడుగు ప్రభు అంటే, సరే మళ్ళీ వెళ్ళి నేనేమంటున్నా అంటే, ప్రభు నన్ను క్షమించు, నా కోసం కాదు వాళ్ళ కోసం, నేను ఇంకోసారి ఎప్పుడు ఈ అవిశ్వాసంతో రాను, నేను నాకైతే నమ్మకం ఉంది వాళ్ళ కోసం ఒక్కసారి నాకు కన్ఫర్మ్ చేయి ప్రభు అని నేను ఈ రీతిగా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు మరలా నాతో ఏం మాట్లాడారంటే, సామెతలు 4:10 ఏమని మాట్లాడారంటే, నా కుమారుడా నీవు ఆలకించిన మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఈ మాట ద్వారా ప్రభు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సరే నాకు కన్ఫర్మ్ అయిపోయింది, ఆనందం అనిపించింది, ఆ ప్రభు కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు, కన్ఫర్మ్ అయిపోయింది. సరే తర్వాత నాకు డౌట్ వెంటనే ఏమొచ్చిందంటే, ప్రభు నాలో నువ్వు మాట్లాడి అసలు నువ్వు ఎంతో గొప్ప దేవుడు, నువ్వు నాతో మాట్లాడేంత ఏముందని చెప్పి నేను అడిగినప్పుడు, లూకాసువార్త నేను అసలు నీకు నమ్మకంగా కూడా లేను, నేను ఇప్పుడు ఏడవలేదు, నీకు తగినట్టుగా ప్రార్థన చేయలేదు, మరి నాతో ఎందుకు మాట్లాడావు అన్నప్పుడు, ప్రభు లూకాసువార్త 15 తప్పైన వారి గురించి వర్తమాన ఉపమానం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. సో క్లారిటీ వచ్చిన తర్వాత సో అన్ని రీతిలుగా ప్రభు నేను అడుగుతున్నాను, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, మాట్లాడాడు, నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా కన్వించారు, రక్షణ పొందుకున్న ప్రభు నిజమే, ప్రార్థన చేసుకో బలపడు అని చెప్పి చెప్పారు. అయిపోయింది, వచ్చేసాను. రిటర్న్ వచ్చేసిన తర్వాత వచ్చేసిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత అనుదినం నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడిని కరోనా ముందు కూడా. సో అయితే నేను ఒక ట్యాబ్లో వాక్యూమ్ వింటా, ఒక ట్యాబ్లో బ్రౌజర్లో ట్యాబ్లో ఆఫీస్ ల్యాప్టాప్ లో నేను ఒక ట్యాబ్లో వాక్యూమ్ వింటా ఉండేవాడిని, యూట్యూబ్లో వాక్యూమ్ వింటా వర్క్ చేసుకుంటూ ఉండేవాడిని. అప్పట్లో ఎలా ఉండేవాడి అంటే చాలా వేడిగా ఆ మంట మండుతూ ఉండి ఒక 3-4 సెలవు పెట్టేసి బైబుల్ చదవాలని చెప్పి అనుకునేవాడిని. అలా అనుకుని మా అమ్మకి చెప్తే, నీ ఇష్టమయ్యా చదువుతానంటే చదువు, సెలవు పెడతానంటే పెట్టు అని చెప్పాను నేను. అలాగే ఉన్నా కానీ నేను సెలవు పెట్టలేదు, బైబిల్ చదవలేదు, అలా నా జీవితం గడిచిపోతా ఉంది. గడిచిపోతా ఉన్నప్పుడు దేవుడు నన్ను అప్పటికీ వదిలిపెట్టలేదు, ఇలా గడుస్తున్నప్పటికీ ఏదో లాటరీ లాగా ఒక అధ్యాయం తీసేవాడిని చదివేవాడిని అలా కంటిన్యూ అవుతా ఉండేవాడిని. రక్షణ పొందుకున్నాను కానీ బైబిల్ చదివాను కాదు, ప్రార్థన చేసేవాడిని, అన్నింటిలో పార్టిసిపేట్ చేసేవాడిని కానీ వాక్యం చదివాను కాదు. ఏదో లాటరీ లాగా తీసి చదవటమే, లేదా చర్చిలో వాక్యం విన్నప్పుడు చదవటమే, అంతే, అంతకుమించి నేను ఎప్పుడు చదివేవాడిని కాదు. అలా కంటిన్యూ అయిపోతున్నాను, వర్క్ లో బిజీ అయిపోయాను ఫుల్, అసలు వర్క్ లో నాకు కావాల్సిన కమాండింగ్ పొజిషన్ అన్ని ఇచ్చాడు దేవుడు, నేను వీకెండ్స్ వచ్చేసి పనిచేస్తున్నాను, దేవుడిలో బాగానే ఉన్నాను అనుకుంటా జీవితం గడిపేస్తున్నప్పుడు నన్ను దేవుడు అప్పటికి వదిలిపెట్టలేదు. అనుదినం ప్రార్థన చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, నేను కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్తవన్నీ ఎత్తుక్కునేవాడిని, ఎత్తుక్కున్నప్పుడు ఏంటంటే అందులో కొత్త ఛాలెంజింగ్ వర్క్ వచ్చినప్పుడు నా జ్ఞానం సరిపోయేది కాదు, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు వర్క్ కంప్లీట్ అయ్యేది. సో కాబట్టి అనుదినం నేను ప్రార్థన చేసుకోవటం, ప్రభు దగ్గరికి వెళ్ళటం, ప్రభు అని జ్ఞానాన్ని దయచేయించి పడగటం నాకు అలవాటైపోయి డైలీ ఆయనకి వర్క్ చేసే ముందు కానీ లేచిన తర్వాత కానీ ఆయన ప్రార్థన చేయాలి, ఈవినింగ్ కూడా ప్రార్థన చేసి స్తుతి చెల్లించుకుంటూ ఉండేవాడిని. నేను ఒక్కడనే ఉండేవాడిని రూమ్ లో కూడా, నేను ఇలా కంటిన్యూ అవుతూ ఉండేవాడిని, ప్రార్థన చేస్తా ఉండేవాడిని కానీ వాక్యం మాత్రం చదివాడిని కాదు. సో ఇలా కంటిన్యూ అవుతున్నప్పుడు 2019 నేను నాకు ఒక అంకుల్ అంటే చర్చిలో పాస్టర్ గారు, ఆయన కూడా ఆయన 270 లో బైబిల్ కంప్లీట్ చేసే గ్రూప్ లో, 270 బైబిల్ కంప్లీషన్ గ్రూప్ ఒకటి ఉంటుంది, ఆ గ్రూప్ లో యాడ్ చేసి స్టార్ట్ చేద్దాముడా అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి అలా కంటిన్యూ చేస్తున్నాను, మధ్యలో బ్రేక్స్ ఇస్తా ఉన్నాను. ఉన్నప్పుడు నాకు ఎస్ఎఫ్జి పరిచయం ఉంది. ఎస్ఎఫ్జి పరిచయం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా ప్రభువు నన్ను దర్శించాడు. ఇంతకు ముందున్న జీవితం అలా ఉండేది మాది. తర్వాత ప్రభు దర్శించాడు, దర్శించిన తర్వాత ఇప్పుడు నన్ను ఎక్కడ వదిలిపెట్టలేదు. ప్రభు నన్ను దర్శించిన తర్వాత కూడా ఎలా బలపరచాడు అనేది చెప్పడానికి నేను చెప్తున్నాను, కానీ ఎవరిని గొప్ప అని కానీ లేదంటే ఏదో మనుషులు మహిమపరచడానికి కానీ ఇది కాదండి. అదొకటి గమనించవలసిందిగా కోరుతున్నాను. లేదంటే నేను ఎస్ఎఫ్జిలో యాక్టివ్గా ఉంటున్నాను కాబట్టి ఎస్ఎఫ్జిని పోగొట్టున్నాను అనేది కాదు. ఆ దేవునికి మహిమ, దేవుడే కాబట్టి నన్ను నడిపించింది, ఆత్మ దేవునికి మహిమ చెల్లాలని చెప్పి నేను చెప్తున్నాను. ఆయన నన్ను విడిచిపెట్టలేదన్న దానికి నిదర్శనంగా ఇది చెప్తున్నాను. సో ఇలాగా నాకు డైలీ ప్రార్థన చేసుకోవడం వల్ల అలవాటు. తర్వాత నేను వాకింగ్ చదివాను కదా, వాకింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మా మమ్మీ ఎస్ఎఫ్జిలో జాయిన్ అయ్యేది. మార్నింగ్ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్కు ముందు కాన్ఫరెన్స్ కాల్స్ కలుపుకునే వాళ్ళు, అప్పటి నుంచి మార్నింగ్ లేచి ప్రేయర్ జాయిన్ అవటం అవన్నీ చేశారు. మేమేమో నైట్ లేట్గా పడుకున్నాను, వర్క్ అదంతా కంప్లీట్ అయ్యి 1-2కి మేము పడుకునేటప్పుడు మా లేట్ అయిపోయింది. మా మమ్మీ ఎర్లీ మార్నింగ్ లేస్తే నీ హెల్త్ పాడైపోతుంది, నీకు అవసరం ఏముంది, 7కి అలా లెగొచ్చు కదా అది ఇది అని చెప్పి నేను తిట్టేవాడిని. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మా డాడీకి నచ్చదు. మా డాడీ ఈవెన్ దో హీస్ వర్కింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, హీ డజంట్ లైక్ ద డిపార్ట్మెంట్. ఆయనకి ఇష్టం లేదు, నన్ను కూడా ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. మాకు కూడా అదే చెప్పేవాడు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మంచిది కాదు, ఇక్కడ అంతా ఇలా ఇలా ఉంటారని చెప్పి. ఆయన మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేవాడు కానీ ఇష్టం ఉండదు, మా మమ్మీ అసలు కలవనిచ్చేది కాదు. సో అలా ఉన్నప్పుడు మేము ఇష్టపడేవాళ్ళం కాదు. అయితే మా మమ్మీ ఏమో మా పోలీస్ డిపార్ట్మెంట్ కాన్ఫరెన్స్ లో నడుస్తుంటే మేము మా చర్చిలోనే భక్తి ఉంటుందని చెప్పి మేము ఆ ఫీలింగ్ లో ఉండేవాళ్ళం. మా చర్చిలో వాక్యం బాగానే ఉంటుంది కదా అని ఇంకో చర్చిని యాక్సెప్ట్ చేసేవాళ్ళం కూడా కాదు, కొంచెం మోనార్కీగా ఉండేవాళ్ళం ఆ చర్చి విషయంలో. అయితే సో మా మమ్మీని అలౌ చేసేవాడిని కాదు, నీకు అవసరం ఏంటని చెప్పి చాలా ఆర్గ్యూ చేశాను, అయినా మా మమ్మీ వదిలేదు కాదు, నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత ఒక రోజు మార్నింగ్ మా మమ్మీకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, పొద్దున్నే లేచి కాలు దగ్గర పడిపోయినప్పుడు చెయ్యి ఇరిగింది. ఆ రోజు మా మమ్మీ ఇరిగిన దానికంటే నేను తిట్టి చాలా బాధపడి ఉంటుంది, చాలా తిట్టాను. నీకు ఎందుకు అవసరం ఉంది పొద్దున్నే లెగటం అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు కూడా దారి అంతా తిట్టుకుంటాను తీసుకెళ్ళాను. ఆ బైక్ మీద ఎక్కించుకొని అలాగే చాలా పెయిన్ వస్తుంటే నేను అలాగే తిట్టుకుంటాను తీసుకెళ్ళి హాస్పిటల్లో తిప్పి అసలు ఆ రోజు చాలా హార్ష్గా బిహేవ్ చేశాను, జాయిన్ అవుతుందని చెప్పి. అయినప్పటికీ మా మమ్మీ వదిలేదు కాదు, నాకు అర్థమయ్యేది కాదు అంతలా ఏముందని చెప్పి. సరే నేను ఆయన పట్టించుకోవటం మానేసాను, చెప్పి వేస్ట్. తర్వాత ఒక రోజు కరోనా వచ్చిన తర్వాత నేను ఇంట్లోనే వర్కౌట్ చేసుకుంటా, ఇంట్లో మధ్యలో గ్యాప్ టైంలో అటు ఇటు నడుస్తున్నప్పుడు నాకు వాక్యం వినపడుతుంది. మా మమ్మీ ఏంటి, నేను ఉన్న రూమ్లో కాకుండా ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని వినేది, నేను కాల్స్లో ఉంటాను నాకు డిస్టర్బెన్స్ నడుస్తానని. నేను వాక్యం విన్నాను, వాక్యం వింటా ఉన్నాను, ఎవరనేది నాకు తెలియదు. వాక్యం వింటా ఉన్నప్పుడు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నారు. ఆ క్లియర్గా చెప్తుంటే నేను వింటా ఉన్నాను, వాక్యం అటు ఇటు నడుస్తా వింటున్నాను. మెల్లమెల్లగా ఆసక్తి వస్తుంటే అక్కడే నుంచి మొత్తం విన్నాను తలుపు వెనక. విని మధ్యలో లోపలికి వెళ్తే మమ్మీ ఆపేమంటావయ్యా, డిస్టర్బెన్స్ ఉందా అంటుంది, స్పీకర్లో పెట్టుకుని ఉంటాను. మమ్మీ వద్దు మమ్మీ, ఎవరమ్మీ ఇంత బాగా చెప్తున్నారని చెప్పి అడిగినప్పుడు, ఇదేనయ్యా పోలీస్ కాన్ఫరెన్స్ డైలీ ఉంటుంది, ఇలా మహేష్ గారు వాక్యం చెప్తున్నారని చెప్పినప్పుడు అది ఫస్ట్ టైం నాకు ఎస్ఎఫ్జిలో వాక్యం విన్న తర్వాత వాక్యం బట్టి కేవలం మనిషి నాకు అసలు ఎవరో తెలియదు. మహేష్ అన్నని చూడటానికి కూడా చాలా టైం పట్టింది, లేదా ఎస్ఎఫ్జి లేదా ఎవరో తెలియదు. కేవలం వాక్యాన్ని బట్టి, వాక్యం విని ప్రభు నాకు ఇది నేను విన్నాను, ఇది విని నేను విన్నాను. కానీ రెగ్యులర్గా జాయిన్ అయ్యాను కాదు, కానీ అప్పుడప్పుడు జాయిన్ అయ్యి మా మమ్మీ వచ్చినప్పుడు మా మమ్మీ ఏం చేసింది, నేను విన్నాను కదా అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి నా పక్కన కూర్చొని వాక్యం పెట్టేది. వాక్యం పెట్టి మహేష్ అని వాక్యం వచ్చినప్పుడు నాకు పెట్టి వినిపిస్తూ ఉండేది, వింటూ ఉండేవాడిని. వాక్యం అంటే వ్యతిరేకం కాదు కాబట్టి వాక్యం బాగానే ఉంది కాబట్టి వింటూ ఉండేవాడిని. వింటూ ఉన్నప్పుడు మాకు అక్కడ చర్చిలో కూడా లోకరీతిగా కొన్ని చూసినప్పుడు మేమేంటంటే అన్ని వదిలేసి చర్చికి వచ్చింది, దేవుణ్ణి గొప్పవాడని చెప్పి మేము వచ్చాము. మళ్ళీ చర్చిలో అవే కనపడుతున్నప్పుడు మాకు నచ్చేది కాదు, నేను ఉండలేకపోయేవాడిని అక్కడ. వాళ్ళకి చెప్తే వాళ్ళేమో ముఖాలు మార్చుకుని మాట్లాడకుండా ఏదో అంటే బయట లోకస్తులు ఉన్నట్టే ఉండేవాళ్ళు. నాకు నచ్చేది కాదు, నచ్చకుండా చాలా డిస్టర్బెన్స్ గా చర్చిలో ఉన్నప్పుడు మేము ప్రార్థన చేసేవాళ్ళు, నేను కానీ మా అమ్మమ్మ కానీ మా మమ్మీ కానీ చాలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఒకనొక రోజు ఏమైందంటే నేను చాలా చిరాకులు ఉన్నా. అప్పటికి నాకేంటంటే యుఎస్ వెళ్ళిపోవాలి, డబ్బులు సంపాదించాలి, ఏ ఆలోచనలు ఉండవండి. నాకు యుఎస్ వీసా వచ్చింది, కరోనా వల్ల యుఎస్ వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. వీసా వచ్చిన తర్వాత కరోనా ట్రంప్ క్యాన్సిల్ చేశారు 6 మంత్స్ యుఎస్ స్టాంపింగ్స్. సో నాకు వెళ్ళడానికి అవకాశం రాలేదు, ఉండిపోయాను ఇండియాలో. నాకు చాలా డిస్టర్బెన్స్ ఉన్నాను, బాధపడతా ఉన్నాను. బాధపడుతూ ఉన్నప్పుడు అదే చిరాకులో చర్చిలో కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నాకు నచ్చని జరుగుతున్నప్పుడు నేను తట్టుకోలేకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఒక రోజు ఏమైందంటే మా మమ్మీ వాక్యం వింటే నేను మంచంలో కూడుకొని ఫీల్ అవుతున్నప్పుడు మా మమ్మీ వచ్చింది, వచ్చి స్పీకర్ ఆన్ చేసుకుని వాక్యం వింటే వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాన్ఫరెన్స్లో. కాన్ఫరెన్స్లో ఏమని ప్రార్థన చేస్తున్నారు, ప్రభు నా సహోదరుని రక్షించు, ప్రభు నా సహోదరుని రక్షించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. నాకు ఆ ప్రార్థన విన్నప్పుడు నా దేశాన్ని రక్షించు, నా దేశంలో నా సహోదరుని రక్షించని ప్రార్థన చేస్తున్నారు. ప్రభు ఏం జరుగుతుంది, చర్చేమో ఇది గొప్పదని చెప్పి నేను వెళ్తున్నాను, వీళ్ళేమో డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు నా సహోదరుని సహోదరుని ప్రార్థన చేస్తున్నారు, చర్చిలోనేమో సహోదర ప్రేమను నేను చూడలేకపోతున్నాను, ఇక్కడ చూస్తే ఇలా ఉందని చెప్పి నా మనసులో అప్పుడు మారింది. తర్వాత మహేష్ అన్న వాళ్ళు మా హౌస్ విజిట్కి వచ్చారు, వచ్చినప్పుడు మేము కొంచెం టచ్ చేయబడ్డాం ఆయన మాట్లాడిన మాటలను బట్టి. కానీ మేము అక్కడ ప్రార్థన చేయమంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీగా ప్రార్థన చేస్తున్నారు, పాట పాడమంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మేము చూసిన పోలీసు అది కాదు, నేను చూసిన పోలీస్ వేరు, చిన్నప్పటి నుంచి నేను చూసిన పోలీస్ వేరు, నాకు తెలిసిన పోలీస్ వేరు. అది చూసినప్పుడు ఐ వాస్ రియలీ టచ్డ్. నేనైతే కన్విన్స్ అయిపోయాను ఇది నిజంగానే భక్తి ఉంది ఇక్కడ, నిజంగానే మార్పు ఉంది మనుషుల్లో అని చెప్పి నేను చూశాను. తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను హైదరాబాద్, అప్పుడే స్టార్ట్ అవుతుంది కాన్ఫరెన్స్. అప్పుడు కంటిన్యూ చేయండి.
బ్రదర్ వాయిస్ రావట్లేదు.
తమ్ముడు కంటిన్యూ చేయండి.
టెక్నికల్ ఇష్యూ, సారీ, నన్ను క్షమించండి. అయితే నేను అలా ఉన్నప్పుడు, ఎస్ఎఫ్జి పరిచయం అయినప్పుడు, ఆ నవ బ్రదర్ సాక్షి విన్నప్పుడు, ఆయన 25 అధ్యాయులు చదువుతున్నప్పుడు, నా మనసులో చదివాను, 2 మంత్స్లో కంప్లీట్ చేశాను అన్నప్పుడు, నా మనసులో నాకు సిగ్గు అనిపించింది. అప్పటికే స్టార్ట్ చేస్తున్నాను, బ్రేక్స్ ఇస్తున్నాను కాబట్టి నాకు మనసులో గద్దెంపు ఏమైనా వస్తుందంటే సిగ్గు లేదా నీకు, 2 డేస్ హాలిడేస్ వస్తుంది, వాళ్ళ డిపార్ట్మెంట్లో డ్యూటీస్ ఎలా ఉంటాయో తెలుసు, నీకు కనీసం కొంచెం కూడా సిగ్గు లేదా, 2 డేస్ ఎలా వస్తుంది, 2 డేస్ చదివినా కూడా నీది బైబిల్ అయిపోద్ది అని చెప్పి నేను ఫీల్ అవుతున్నప్పుడు, నేను అలా అనుకుంటున్నప్పుడు, ఆ తర్వాత నేను మనసులో అనుకున్నాను, తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత కంప్లీట్ చేయాలి ఎలాగనే అని చెప్పి స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత నేను కంప్లీట్ చేశాను. 2 మంత్స్లో కంప్లీట్ చేసి ఆ తర్వాత నేను ఆ మార్నింగ్ కాన్ఫరెన్స్ కూడా జాయిన్ అయ్యుంటుంది, ఈవినింగ్ కూడా మా మమ్మీ ఫోన్లో జాయిన్ అయ్యి వినేవాడిని. అలా ఉన్నప్పుడు కంప్లీట్ అయిన తర్వాత నేను మహేష్ అన్నకు కాల్ చేసి ఇలా అయిందన్న ఇలా మాట్లాడి చెప్పాను. చెప్పిన తర్వాత నేను చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాను డిపార్ట్మెంట్ అని చెప్పి, ఫస్ట్లో మన దాంట్లో ప్రోగ్రామ్ ఎలా ఉండేదంటే ఓన్లీ డిపార్ట్మెంట్ కోసం ఇది, అంతేగాని ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కోసమే మాది అని చెప్పి ఉండేది. సో నేను కూడా అదే పర్స్పెక్టివ్లో నేను జాయిన్ అయ్యాను కాదు, మా మమ్మీ ఇన్వాల్వ్ అయినప్పుడు నేను జాయిన్ అయ్యాను కాదు, నాకు ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా చూసుకోవటం కానీ లేదంటే మా డాడీ డిపార్ట్మెంట్ వాడుకోవటం కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. సో నేను జాయిన్ అయ్యాను కాదు. అలా ఉన్నప్పుడు మహేష్ అన్న నన్ను ఇన్వైట్ చేశారు మార్నింగ్ కాన్ఫరెన్స్కి రమ్మని. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి కాన్ఫరెన్స్కి వచ్చానో లేదో, మేము జనవరి 26, 2021లో హైదరాబాద్ బ్రోదర్స్ నాకు వెళ్ళాం. వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చింది, వచ్చే ముందు ప్రభు నాతో మాట్లాడిన తర్వాత ప్రభు అప్పటి వరకు నేను కరోనా టైంలో బయటకు వెళ్ళలేదు, నేను ప్రభు దగ్గర వాగ్దానం పొందుకుని నేను వచ్చాను. వచ్చినప్పుడు నేను ఓకే, నాకు కరోనా వచ్చినా నాకేం భయం లేదు కానీ, బట్ స్టిల్ ఏంటంటే నాకంటే ఎక్కువగా వచ్చిన శ్రీకాంత్ అన్న కానీ, ప్రభాకర్ అన్న కానీ, విజయ అన్న కానీ, కొత్తగూడ నుంచి విజయ అన్న కానీ, మహేష్ అన్న కానీ, అందరూ కూడా వాళ్ళకి టెన్షన్ అయిపోయింది, రాక వచ్చాడు వీడు, వీడి కరోనా వచ్చింది, విశ్వాసం వెనక్కి వెళ్ళిపోతాడు. నేను ఆల్రెడీ ప్రిపేర్డ్గా వచ్చాను, నేను వచ్చినప్పుడు అవకాశం వచ్చింది అని చెప్పి నేను వచ్చాను. వచ్చినప్పుడు దేవుడి పనిలో రాకడానికి అవకాశం వచ్చిందని చెప్పి నేను వచ్చినప్పుడు నాకు వచ్చింది. వాళ్ళు ఏమో డైలీ ఫోన్ చేసి మేము ఎలా ఉన్నాం ఏంటి అని పట్టించుకొని మా కొరకు ప్రార్థన చేసి, వాళ్ళకి వాయిస్ వచ్చేది కాదు, మేము ఇంకా బాగానే ఉన్నాం. అంటే మంచి డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు అప్పుడు కరోనా టైంలో కాబట్టి ఎక్కువ తక్కువగా తిని మంచి ఫుడ్ మేము బాగానే ఉన్నాం. వాళ్ళు చూస్తే పాపం తిరిగి నైట్ నిద్ర లేక అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు వీక్ అయిపోయి వాళ్ళు ఉన్నా సరే మాకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటని చెప్పి కనుక్కొని మమ్మల్ని బలపరచడానికి వాక్యం చెప్పి, మళ్ళీ వాయిస్ వచ్చేది కాదు మహేష్ అనికి, మళ్ళీ ఆయన వాక్యం చెప్పారు, శ్రీకంధనకు వాక్యం వచ్చేది కాదు, ఆయన మళ్ళీ మమ్మల్ని కలిపినప్పుడు పాట పాడి ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. సో అలా బలపరుస్తూ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి మేము ఉన్నాము. కానీ నేను వింటూ ఉండే కాన్ఫరెన్స్లు అన్నింటిలో ఉండేవాడిని. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఏమన్నా తిరుగుతున్నప్పుడు కానీ హౌస్ వీడ్స్లో కానీ నేను జాయిన్ అవుతూ ఉండేవాడిని. అలా ఉన్నప్పుడు మాకు ఎలాగంటే అలాగ ఉంటా ఉండేవాడిని. తర్వాత మా అమ్మమ్మ చనిపోయారు, మేలో కొంచెం బలపడతా ఉన్నప్పుడు మా అమ్మమ్మ చనిపోయారు. చనిపోయినప్పుడు నాకు దేవుని మీద కోపం వచ్చింది. ఆమె మా అమ్మ పొద్దుండే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తాను నమ్మకం, నాకు ఏది కావాలన్నా కూడా ముందు ఆమెకు చెప్పేవాడిని, జాబ్ మారాలన్నా కూడా ప్రభు ఏమంటున్నారంటే ఆమె ప్రార్థన చేసి నాకు వచ్చి చెప్పేది ఇలాగని చెప్పి చెప్పింది. మాకు జరిగి నాకు చెప్పి నేను ప్రార్థన చేసిన ఆమెకి చెప్పాను. ఆమె చెప్పిన తర్వాత నాకు క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్ళేవాడిని. నేను అలాగే వెళ్ళినప్పుడు చాలా కార్యాలు చూశాను నేను కానీ మా ఇంట్లో వాళ్ళు అందరం చూశాను. అయితే నా కోపం ఇంత నమ్మకం ఉంటే ప్రభు నువ్వు తీసేసుకున్నావు ఇలా ఏంటని చెప్పి, ఇంకేంటి ఉపయోగం ఇంత నమ్మకం ఉండి, మేము ఎప్పుడే పొజిషన్లో ఉన్నాం చక్కగా మంచి జాబులు చేస్తా అంత బాగున్నాం. నేను చాలా కోపం వచ్చి, నేను దేవుడి మీద కోపం వచ్చింది. కోపం వచ్చి నేను ఇంట్లో కూర్చొని బాధపడుతున్నాను. బాధపడుతున్నప్పుడు అందరం బాధపడతా అక్కడికక్కడ ఒక మూల కూర్చొని, మా అమ్మమ్మే పెద్ద అనమాట మాకు అన్నింటిలో. సో ఆమె చనిపోయినప్పుడు బాధపడతా ఉన్నప్పుడు ప్రభు, తర్వాత రోజు మాకు కారు కొత్త కారు కొన్నాము, అప్పుడు వెళ్ళాము, అన్నకు బాగాలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తర్వాత రోజు వెళ్ళి వస్తున్నప్పుడు ఆగున్న కారుని వచ్చి గుద్దేశాడు అక్కడ. గుద్దేసినప్పుడు సో మేము ఆ రోజు నాకు భయం స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు అంటే ఆ ప్రార్థన కంచి పెట్టి మనం ఉన్నాం కానీ ఇప్పుడు మనం ఆ కంచి పోయింది, మనం ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే మనం ఇంకా నిలబడలేము, ప్రార్థన కూడా లేదు మనకి, ఇన్ని రోజులు ఆమె మీద ఆధారపడి బతికేసి ఇప్పుడు ఎవరికాలు వ్యక్తిగతంగా వెళ్ళబోతే నిలబడలేము అని గ్రహింపు వచ్చి నేను ప్రభువుని అడిగినప్పుడు, ప్రభు దగ్గర సారీ ప్రభు అని అనుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, ప్రభు నాతో మాట్లాడాడు. ఏ వాక్యం ద్వారా అంటే హెబ్రీ 11 అధ్యాయంలో 13-14 ద్వారా, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందిరి, ఇలాగ చేసి చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విశదపరుచుతున్నారు కారా అని చెప్పి ప్రభు మాట్లాడినప్పుడు నేను కొంచెం నెమ్మది వచ్చింది. అదే మాటలు మా ఫస్ట్ టైం నేను వాక్యం నన్ను బలపరిచారు. బలపరిచిన తర్వాత అప్పుడు నేను అప్పటి నుంచి కూడా ఎస్ఎఫ్జీ యాక్టివ్గా ప్రతి విషయంలో నేను అన్నతో పాటు వెళ్ళటం కానీ ఎవ్రీ వీకెండ్ వెళ్ళటం కానీ అన్ని విషయాల్లో నేను కంటిన్యూ అవుతా ఉండేవాడిని. సో కంటిన్యూ అవుతా ఉన్నాను, ఇప్పటికీ కొనసాగుతున్నాను. సో నేను ఎలా భావిస్తానంటే నేను బాధలో ఉన్నప్పుడు, నేను ఇరుకులో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత నుంచి కూడా నాకు ప్రతి విషయంలో ప్రభు నాకు బలపరచేవాడిని. అవన్నీ విషయాల్లో కూడా నేను వాటి వెంట పరిగెట్టినప్పుడు నాకు ఎప్పుడు దేవుడు ఏమి ఇవ్వలేదు, నాకు అవన్నీ పొందుకోలేకపోయాను, అప్పుల్లోకి వెళ్ళాను ఆయన ఆశపడినప్పుడు. కానీ ఎప్పుడైతే నేను దేవుడి మీద పూర్తిగా ఆధారపడి దేవుడి పనిలో ఉంటా, దేవుడికి నమ్మకంగా ఉన్నాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎంత ఉంటే చాలనుకున్నా కూడా అంతకంటే ఎక్కువే ప్రభు నాకు ఇచ్చాడు. నేను ఆశించిన దానికంటే, నేను ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే కూడా అంతకంటే ఉన్నతమైన పొజిషన్లో పెట్టాడు ప్రభువు నన్ను. అంతకంటే ఉన్నతమైన ఇస్తా వచ్చాడు. నేను అడగకుండానే చాలా విషయాల్లో నాకు ప్రభు దయచేస్తా వచ్చాడు. ఇవన్నీ కూడా ప్రభువుని వెతికి నేను వీటి గురించి వదిలేశాను. నేను అసలు ఫారెన్ వెళ్ళాలను, ఏదో సంపాదించాలని అన్ని వదిలేసి, మా అమ్మ చనిపోయిన తర్వాత అన్ని వదిలేసి దేవుడి పని చేయటం, ఇంక ఇదే ఇంపార్టెంట్ మనకని నేను వచ్చిన తర్వాత ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. లోకరీతిగా కూడా నేను చెప్పగలను నన్ను అయితే విడిచిపెట్టలేదు ప్రభు. ఆయన మీద ఆధారపడి ఇప్పటికీ చెప్పగలను, నేను ప్రతి వీకెండ్ వెళ్ళి వచ్చి మండే వర్క్ చేయను, ఫ్రైడే వర్క్ చేయను. వర్క్ చేయనంటే లైట్ వర్క్ చేస్తా కానీ హెవీ వర్క్ చేయలేను, మేము సాటర్డే సండే ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి. సో నేను రెస్ట్ మోడ్లోనే ఉంటాను ఈ 2 డేస్, మిగిలిన 3 డేస్లోనే వర్క్ చేస్తాను. అయినప్పటికీ ప్రభు అటువంటి వెసులుబాటు ఇస్తున్నాడు, నాకు వెసులుబాటు ఇచ్చాడు. ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ కి నేను మేనేజర్ అవటం అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్ ఫర్ ఎవ్రీబడి. చాలా మందికి ఐటీలో చూస్తే కనుక నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 7+ ఇయర్స్ అరౌండ్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కి నేను ఇప్పుడు ఒక టాప్ ఎంఎన్సీ బిగ్ ఫోర్ అంటారు, బిగ్ ఫోర్ అంటే పెద్ద 4 కంపెనీలు అని చెప్పి ఉంటుంది. సో ఆ కంపెనీస్ లో బిగ్ ఫోర్ లో ఒక కంపెనీలో ఒక మేనేజర్ గా పనిచేస్తున్నాను నేను. సో మేనేజర్ గా పనిచేస్తాను. ప్రభు అటు రీతిగా నన్ను ఎక్కడో లోకంలో ఉన్నవాడిని, జ్ఞానం లేని వాడిని నన్ను అలా మార్చుకొని తీసుకొచ్చి ఇటు రీతిగా నన్ను తీసుకొచ్చి నన్ను దీవించాడు ప్రభు. అదే కాకుండా ఆయన మార్చుకుంటమే కాకుండా నాకు ఈ మధ్య కాలంలో అయితే నేను కరోనా ఎందుకు కరోనా వచ్చినప్పుడు నా యుఎస్ విజిట్ ఎందుకు ఆగిపోయిందంటే నన్ను ఎస్ఎఫ్జికి పరిచయం చేసి నాకంటూ ఒక పని ఉందని చెప్పి ఐటీ బిలీవర్స్ స్టార్ట్ చేయడానికి కానీ దాంట్లో ప్రభు నన్ను వాడుకోవాలని కానీ ఆయనకి ఆశ ఉందని చెప్పి నాకు ఈ మధ్యకాలంలో తెలిసినప్పుడు ఆ ఐటీ బిలీవర్స్ లో కూడా నిజంగా నేనైతే చాలా వరకు ఉంటాకి ఇష్టపడిన కోఆర్డినేటర్గా కానీ ఏది కూడా, ఎందుకంటే అంటే అధ్యక్ష పదవిని కోరేవాడు దొడ్డ పని కోరుతున్నాడు అనే వాక్యాన్ని బట్టి కానీ లేదంటే బోధకులైన మనం మరీ కఠినమైన శిక్ష పొందుతామని కానీ ఈ పట్టుకొని నేను ఆల్రెడీ ఫిల్టరేషన్ లో మనకు తెలియని తప్పులు చాలా ఉంటాయి, ఇప్పుడు ఎక్స్ట్రా ఫిల్టర్ యాడ్ అయ్యిద్ది అని చెప్పి వాక్యాలు పట్టుకొని నేను ఉంటాకి ఇష్టపడేవాడిగా. ఇష్టపడకుండా ఉన్నప్పుడు కూడా ప్రభు ఇంకా నువ్వు ఉండాల్సిందే అని చెప్పి అన్ని రీతిలుగా నన్ను సిద్ధపరిచి 4.5 నెలలు ఐటీ బిలీవర్స్ కోసం కాన్ఫరెన్స్ సిద్ధపడి ప్రార్థన చేసామని మేము చెప్తున్నాం. కానీ అది మాకు అనిపించింది ఏంటంటే అది కాన్ఫరెన్స్ అందరి కోసం కాదు, కానీ ముందు మేము నిలబడుతున్న మేము సిద్ధపడటానికి మేము చేసినట్టు నేనైతే గ్రహించుకున్నాను. అది స్టార్ట్ అయిన తర్వాత నిజంగా ఐటీ బిలీవర్స్ ని కూడా దేవుడు ఆయన కృపను బట్టి కేవలం ప్రార్థన బట్టి స్టార్ట్ చేసి నన్ను ఒక చిన్న పాత్రగా, ఎందుకు పనికిరాని నన్ను ఒక చిన్న పాత్రగా ప్రభువు వాడుకుంటున్నాడండి. దాన్ని బట్టి ప్రభువుకే మహిమ. నేనైతే ఎందుకు పనికిరాని వాడిని నేను మీ ముందు బాహాటంగా ఒప్పుకుంటున్నాను. కాబట్టి అంతం వరకు నేను దేవుడికి నమ్మకంగా ఉండాలని నా కొరకు, నా కుటుంబం కొరకు, ముఖ్యంగా ఐటీ బిలీవర్స్ కొరకు ప్రార్థించవలసిందిగా ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ అందరికీ వందనాలండి. ప్రయత్నం నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ప్రయత్నం.